ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரியா பாகவத மைத்ரி சபியுலாரா, பெద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అనుగ్రహముతో శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఓ గ్రంథాన్ని అందజేశారు. ప్రశ్నోత్తరాలతో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంగా భగవద్గీతని అందజేశారు. మహామహులకు కూడా తీరనటువంటి ఎన్నో సందేహాలు, సూక్ష్మాంశాలు, వాటన్నిటికీ సమాధానాలు ఈ భగవద్గీతలో ఉన్నాయి. ఏదో కేవలము తాత్పర్యం చదువుకుని తృప్తిపడేటట్టు కాకుండా దానిలో అంతరాంతరాలలో ఎప్పుడు ఏ సందేహం వస్తుందో మనం చెప్పలేం. అటువంటి సందేహాలని స్వామివారు ముందే జ్ఞానులకు కలిగేటువంటి సంశయాలన్నింటినీ తొలగించే విధానంగా చాలా సావకాశంగా అందజేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు 111 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 112వ భాగం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున యజ్ఞములలో ఉన్నటువంటి విశేషములను, యజ్ఞాలు ఆచరించేటువంటి వారి విధానాన్ని తెలియజేశారు. ఇక దాని కొనసాగింపు 2024వ ప్రశ్నతో ప్రారంభమవుతోంది. అడేన్ రామానుజదాసన్. వచ్చావా? దా, కాలం సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. అందులో భగవద్గీత లాంటి దాన్ని మనం చర్చించుకుంటున్నాం. మహాభాగ్యం దానైనా కూర్చో. స్వామి, ఏమి లేదు, యోగాభ్యాసం అంటే యోగ యజ్ఞము అని అర్థం చెప్పుకోవచ్చు అంటారా? అర్థం చెప్పుకోవచ్చు అంటారా అని అంటే, ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం, ప్రాణాయామం విడివిడిగా చెప్పేశారు కనుక యోగాభ్యాసం అర్థం ఇక్కడ ఈ పదానికి అవసరం లేదు. కర్మయోగ భేదాలు చెప్పడమే కనుక అంతకు మించి లోతుల్లో అవసరమూ లేదు. అదీ కాక కర్మయోగ, తప, తీర్థ, దాన, యజ్ఞాది ప్రాప్తి సేవనం అని అంటూ ఒక పెద్దల వాక్యం ఉంది కనుక యోగం అంటే ప్రాప్తి అనే అర్థం ఉంది కనుక యోగ యజ్ఞం అంటే పుణ్యతీర్థ, పుణ్యక్షేత్రముల వంటి పవిత్ర స్థలాలని పొందడం అని చెప్పుకోవచ్చు. బాగుంది స్వామి. మరి ఈ ప్రాణాయామంతో కూడా కర్మయోగ విభాగం ఉంటుందా? ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సంబంధించినదే ప్రాణాయామం కదా. మన శరీరంలో ఊర్ధ్వగతిగా ప్రసరించే వాయువుకి ప్రాణం అని పేరు, అధోగతిగా ప్రసరించే వాయువుకి అపానం అని పేరు. స్వామి, ఇవి రెండు రకాలే ఉంటాయా? ఆహాహా, కాదు కాదు, ఇవి ఇంకా ఉన్నాయి. వ్యానము, ఉదానము, సమానము అని వాటి పేర్లు. ఇక్కడ ఇవి మనకి అవసరం లేదు కనుక దాని గురించి మనమేం చెప్పుకోవక్కర్లేదు. తర్వాత పేరున అవసరం వస్తే చూద్దాం. అలాగే అడియన్, మరి పూరకం, రేచకం, కుంభకం అంటూ ఉంటారు, వాటి మాట ఏమిటి స్వామి? నువ్వు ఇవన్నీ తెలిసే అడుగుతున్నావా? సరేలే, ఊపిరిని బాగా పీలిస్తూనే ఉండడాన్ని పూరకం అంటారు, వదులుతూనే ఉండడాన్ని రేచకం అంటారు. పీల్చడము, వదలడము ఈ రెండు చేయకుండా ఉంటే కుంభకం అంటారు. ఇదంతా ప్రాణాయామంలో ప్రక్రియలు. దానిలో కనబడేవే ఈ మూడు ప్రక్రియలు అడియన్. మరి ఈ పద్ధతుల్లో ఉన్న కర్మయోగులు ఎలా ఉంటారు స్వామి? ఇది మన చర్చకి సరైనటువంటి ప్రశ్న. దాన్నే పరమాత్మ తర్వాత శ్లోకంలో అందజేస్తున్నారు. విను మరి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణాపానం తదాపరే ప్రాణాపానగతీర్యుత్వా ప్రాణాయామ పరాయణాః. మరొకసారి చదువుతాను శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథా పరే ప్రాణాపానగతీరుధ్వా ప్రాణాయామ పరాయణాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జిక్వతి. అడిగాను అర్థం కూడా చాలా తేలిగ్గా. ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణం అపానే జిహ్వతి తథా అపరే అపానం ప్రాణే జిహ్వతి అపరే ప్రాణాపానగతీరుత్వా ప్రాణాన్ ప్రాణేషు జిహ్వతి. అంతేనాడియన్? చాలా బాగుంది. అంటే ప్రాణాయామమందు ఆసక్తి కలిగినటువంటి కొందరు ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణమును అపానమందు హోమం చేస్తారు, ఇంకొందరు అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తారు, ఇంకా కొందరు ప్రాణాన్ని అపానాన్ని కూడా నిలిపేసేసేసి వివిధ రకాలైనటువంటి ప్రాణాలన్నింటినీ హోమం చేస్తూ ఉంటారు. అంటే స్వామి, మీరు ఇందాక చెప్పినట్లుగా కేవలం పూరకం మీద పూనికతో కొంతమంది కర్మయోగులు, కొంతమంది రేచకం మీద పూనికతో మరికొందరు కర్మయోగులు, కుంభకం మీద పూనికతో ఇంకా కొందరు కర్మయోగులు ఉంటారు. అంతేనా స్వామి? బాగుంది. వీరందరికీ ఫలం సమానంగానే ఉంటుందా స్వామి? ఆహా, ఎవరికైనా సరే సమానంగానే ఉంటుంది ఫలం. అదే విషయం సర్వేపి ఏతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః అన్నారు. ఏతే సర్వే అపి యజ్ఞాన్ విందంతి యజ్ఞాః క్షపిత కల్మషాః. వీరందరూ కూడా శాస్త్రోక్తములైనటువంటి ఈ పంచమహాయజ్ఞాలని పొందుతూ అంటే చేస్తూనే ఉన్నారు. యజ్ఞం చేత తొలగిపడిన పాపం కలవారుగా అవుతారు వీళ్ళు. అంటే పాపాలు లేనివారిగా అవుతారు అని భావం. అడియేన్, ఇంత చేసినా సరే ప్రాప్తి ఆత్మ ప్రాప్తి అని అంటారా? ఫలము ఆత్మప్రాప్తేనా స్వామి? అంతే, సరిగ్గా చెప్పావు. ఆత్మప్రాప్తే మరి. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. ఇది కూడా శ్లోక పాదాలే తర్వాతవి. ఒక పాదం పైదానికి కిందదానికి కలుస్తాయి కాబట్టి ఈసారి ఒక్కొక్క పాదాన్ని చెప్తూ ఉన్నాను. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞశిష్టామృతభుజ సనాతనం బ్రహ్మ యాంతి. అంటే యజ్ఞములు చేయగా మిగిలినటువంటి అమృతమయ భోగములను అనుభవించేవారు శాశ్వత ఆత్మస్వరూపాన్ని పొందుతారు. అడియేన్, యజ్ఞములు చేయగా మిగిలిన అన్నారు కదా మీరు ఇప్పుడు, అంటే ఏమిటండి? అంటే శాస్త్రం ప్రతివారికి కొన్ని యజ్ఞాలను విధించింది. యజ్ఞాలు అంటే కర్మలు. ప్రతిరోజు దేవతారాధన చెయ్యాలి, పితృదేవతలని అర్చించాలి, స్వాధ్యాయము చేయాలి, అతిథులను ఆదరించాలి, ఆశ్రితులను పోషించాలి. ఇలాగ ఇవన్నీ యజ్ఞములే. ఈ యజ్ఞములు చేయగా మిగిలినటువంటి అన్నం అంటే వీటిని తప్పక చేసి తద్వారా లభించిన అన్నాన్ని భుజించేవాడు అని అర్థం. అలాంటి అన్నం అమృతమయం. అన్నమంటే భోగం అని అర్థం. అలాగా స్వామి, ఇలాగ శాస్త్రోక్తములను చేస్తూ కర్మయోగం ఆచరించాలన్నమాట, అంతేనా అడిగాను? మరి వీటిని చెయ్యకుండా కర్మయోగం చేస్తే? 31వ శ్లోకం చివరి భాగం చూడు, తెలుస్తోంది ఏముందంటే, నాయన్ లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా అన్నారు. కురు సత్తమా, అయజ్ఞస్య అయన్ లోకః నాస్తి అన్యః కుతః. ఓ అర్జున, నిత్యము నైమిత్తికము కర్మయజ్ఞాలను చేయని వానికి ఈ లోకంలోని ధర్మార్థకామాలే రావు, మోక్షం ఇంకెక్కడి మాట అని. అర్థమైంది స్వామి. ఫలం సమానమే అన్నారు, బాగుంది. కానీ చెయ్యడంలో హెచ్చుతగ్గులున్నాయా? ఈ వివిధ కర్మయోగాలలో ఇది గొప్ప ఇది తక్కువ అని ఎలా ఉంటుందా? అడిగావు కదా ప్రశ్న. మరి 32వ శ్లోకం నుండి చూద్దాం ఆ వివరాలు. గో ప్రారంభం అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 62వ భాగాన్ని ముగించి ఇప్పుడు 63వ భాగం ప్రారంభిస్తున్నారు. అంటే 2034వ ప్రశ్న ఇది. శిష్యుడు అడుగుతూ ఉన్నారు, స్వామి మనం నిత్యం చేసే కర్మలు దాని నుండే కదా కర్మయోగం బయలుదేరుతుందని తెలుస్తోంది, అలాగే అనుకోవచ్చా స్వామి? అంతే కదా, మరి నీకు సందేహం లేకుండా ఉండడం కోసమేనేమో పరమాత్మ 32వ శ్లోకంలో వివరిస్తున్నాడు చూడు. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విత్థితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విత్థితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. యథాప్రకారంగా మనం అన్వయం తెలుసుకోవాలి కదా. మరి ఏవం బహువిధాః యజ్ఞాః బ్రహ్మణః ముఖే వితతాః తాన్ సర్వాన్ కర్మజాన్ విత్థి ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇలాగ మనం అనేక విధాలుగా ఉన్నటువంటి కర్మయోగాలు వేదాంతం అంటే ఉపనిషత్తులలో వివరంగా చెప్పబడ్డాయి. అవన్నీ కూడా నిత్య నైమిత్తిక కర్మల వలన బయలుదేరుతున్నవే అని మనం మొదటగా తెలుసుకోవాలి. అలా అనుష్టిస్తే సంసారం నుండి విడిపడగలుగుతాం, విడిపడతాం. నడియన్ నడియన్. బ్రహ్మణ ముఖే విదతాహ అంటే వేదాంతంలో చెప్పబడ్డాయి అని అర్థమా స్వామి? బ్రహ్మ అంటే వేదం అని కూడా అర్థం ఉందని చెప్పుకున్నాం కదా. ఆత్మ అని అర్థం కూడా ఉంది. ముఖం అంటే శిరస్సుకి ఉపలక్షణం కనుక వేద శిరస్సులు అంటే ఏమిటి? వేదాంతములు ఉపనిషత్తులలో వివరించబడ్డాయి అని చెప్పుకున్నాం. లేదా బ్రహ్మ అంటే ఆత్మ అనే అర్థం వాడుకుంటే బ్రహ్మణ ముఖే అంటే ఆత్మస్వరూపమును పొందే ఉపాయము అని కూడా మనం సమన్వయం చెప్పుకోవచ్చు. నడియన్ నడియన్. జ్ఞాత్వ అంటే తెలుసుకొని అనే కదా అర్థం. అనుష్ఠించి అని అన్నారేమిటి మరి ఇక్కడ? అన్నం ఆకలిని తీరుస్తుంది అనే జ్ఞానం నీకు కలిగితే ఆకలి తీరుతుందా? కలిగిన జ్ఞానానికి ప్రయోజనం అనుష్ఠించడమే కదా, అంటే అన్నం తినడం అవునా? అందుచేత నిత్య నైమిత్తిక కర్మల ఆధారంగా కర్మయోగాన్ని అనుష్ఠించాలి, అప్పుడు ఆత్మదర్శన ప్రాప్తి. అడిగాను అడిగాను, ఇది బాగుంది. ఇది వరకు మీరు కర్మయోగం జ్ఞానయోగంగా మారే ప్రాసెస్ వివరిస్తూ కర్మయోగంలో అంతర్గతంగా జ్ఞానం నడుస్తూ ఉన్నప్పుడు అది జ్ఞానయోగమే అని అన్నారు స్వామి. అలాంటప్పుడు జ్ఞానాంశమే ప్రధానమైపోతుంది కదా. అవును అవుతుంది. కర్మజ్ఞానాకారమైనప్పుడు జ్ఞానాంశం ప్రధానమే. దాన్నే మరి 33వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. అంటే స్వామి కర్మయోగం కన్నా జ్ఞానయోగమే గొప్పదని చెప్తున్నట్లేనా? భలేవాడివయ్యా నువ్వు, కాస్త నిశితంగా ఆలోచించు. కర్మజ్యాయోహ్య కర్మణ అని ఇదివరకు మనం స్పష్టంగా జ్ఞానయోగం కన్నా కర్మయోగాన్నే సిఫార్సు చేయలేదు. అలాగే రాబోయే 5వ అధ్యాయంలో తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని చెప్పబోతారు. అంటే కర్మయోగమే విశేషమైంది. ముందు వెనుకల్లో కర్మయోగం గొప్పదని ఉండగా మధ్యలో జ్ఞానయోగం గొప్పది అని చెప్తే గ్రంథ ప్రామాణికత ప్రశ్నార్థం అవదుమని. ఇది మనం జాగ్రత్తగా అసలు చదవలసినటువంటి గ్రంథమేనా అనే సందేహం కూడా రాదు మనకి. అదే స్వామి, మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఈ శ్లోకాలు కర్మయోగ జ్ఞానయోగ హెచ్చుతగ్గుల్ని పరామర్శించేవి కాదువి. కర్మయోగంలో ఉండే జ్ఞానాంశ ప్రాధాన్యతని చెప్తున్నారు. సరే స్వామి, మరి శ్లోకం ఒకసారి చెప్పండి. మరి 33వ శ్లోకం అన్నారు కదా, ఏమిటి? నీకు చాలా నీరసం వచ్చినట్టుంది, అంత నీరసంగా మాట్లాడుతున్నావేమిటి? ఈ విషయాలు ఏం నచ్చలేదా నీకు ఈ సమాధానాలు? సరే 33వ శ్లోకాన్ని తెలుసుకుంటే అర్థమైపోతుందిలే అని అంటూ స్వామివారు 2040వ ప్రశ్నకి సమాధానాన్ని కొనసాగిస్తారు. ఆ విషయాలని తర్వాత శ్లోకంలో తెలుసుకుందాము. ఇంత చక్కగా సమన్వయంగా జ్ఞానాన్ని అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి యొక్క అవ్యాధ కరుణాకటాక్షాలు లభించాలి అని అడిగి విన్నవించుకుంటూ రామానుజదాస కులశేఖరరావు గారు హైదరాబాదు.